భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాది అన్న సంభవం యజ్ఞాద్భవంతి పర్జన్యం యజ్ఞకర్మ సముద్భవం. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. జీవుల దేహాలు వర్షం వలన ఉత్పన్నమైన ధాన్యంపై ఆధారపడి ఉండును, వర్షాలు యజ్ఞాలు చేయగలుగును, విహిత కర్మల్ని యజ్ఞములందరూ చెప్పండి. జీవుల దేహాలు వర్షం వలన ఉత్పన్నమైన ధాన్యంపై ఆధారపడి బతుకును, వర్షములు యజ్ఞములు చేయగలుగ్గా విహిత కర్మల నుండి యజ్ఞములు ఉద్భవించును. తాత్పర్యం భగవద్గీత వ్యాఖ్యాత అయిన బలదేవ విద్వాభూషణులు ఈ విధంగా తెలిపిరి, యజ్ఞపురుషుడు అని తెలియబడు కృష్ణ భగవానుడు దేవతలందరికీ ప్రభువు. దేహమునందలి వివిధ అంగములు దేహానికి సేవ చేయే రీతి దేవతలందరూ భగవంతుడికి సేవను కూర్చుదురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పరిపాలనకై నియమింపబడిన అధికారులైనందున వారి ప్రీతి కొరకై వేదములు యజ్ఞములు నిర్దేశించినవి. తద్వారా వారు ముదమును పొంది ధాన్యమును సమృద్ధిగా ఇచ్చటకు కావలసిన గాలి వెలుతురు నీటిని అందించగలరు. కృష్ణ భగవానుడు ఆయన్ని అర్చించినప్పుడు ఆయన అంగములైన దేవతలు అప్రయత్నముగా పూజింపబడుతున్నారు. కనుక ప్రత్యేకంగా వేరు దేవతలను పూజించవలసిన అవసరం లేదు. ఈ కారణంగా భక్తులు మొదట ఆహారాన్ని కృష్ణుడికి అర్పించి పిదప గ్రహించుదురు. ఈ విధంగా దేహము ఆత్మ రెండు పుష్టిని పొందగలవు. ఆ విధమైన కర్మ ద్వారా పూర్వ పాపములన్నీ నశించటే కాక దేహము భౌతిక కల్మషముల నుంచి బయటపడను. అంటువ్యాధి ప్రబలినప్పుడు టీకాలు వేసి మనిషిని రక్షించే రీతి విష్ణువుకి అర్పించిన ఆహారాన్ని తినచో అది విషయభోగాల నుంచి మనల్ని రక్షించును. ఇటు విధానాన్ని అవలంబించు వారిని భక్తుడు అందరూ. కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించే భక్తుడు ఆత్మానుభవ మార్గంలో అవరోధాలు అయినటువంటి పూర్వ పాపాలని నశింపచేసుకుంటున్నాడు. ఈ విధంగా చేయని వాడు పాప భారం వలన క్రమంగా మునిగి హీనమైన శునక శూకరాదుల జన్మలను పొందును. ఈ భౌతిక దేహము కల్మషభూయిష్టమైంది. భగవత్ ప్రసాదం స్వీకరించేవాడు మాత్రమే వాటి ప్రభావం నుంచి రక్షింపబడును. ఆ విధంగా చేయని వాడు దేహ కల్మషం చే కొట్టుకొని పోవను. వాస్తవానికి ధాన్యము కూరగాయలు ఆహార యోగ్యములైనటువంటి ధాన్యము కూరగాయలు ఫలములు మొదలైనవి మనిషి భుజించగా వ్యర్థ శేషాన్ని గడ్డి చెట్లను జంతువులు ఆహారముగా స్వీకరించును. మాంస భక్షణ చేయుటకు అలవాటు పడిన వారు మాంసము తినుటకు గొర్రెలు మేకలు మొదట అవి వృక్షాలని తిన్ను. ఆ పిదప ఆ గొర్రెల్ని మేకల్ని మనుషులు చంపి తిందురు. అనక ఆఖరికి భూ ఉత్పత్తులపైనే మనం ఆధారపడి బతుకుతున్నాము, కర్మాగార ఉత్పత్తులపై కాదు. భూ ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్న వర్షంపై ఆధారపడి ఉన్నాం. ఆ వర్షం దేవతలచే నియమింపబడుతున్నది. దేవతలందరూ కృష్ణ భగవంతుడి సేవకులు. అట్టి భగవంతుడు యజ్ఞం చే తృప్తి పొందును కావున యజ్ఞ ఆచరణ చేయవాడికి ఎట్టి కొరత ఉండదు. ఇది ప్రకృతి నియమం కావున కనీసం ఆహార పదార్థాల కొరత నుంచి ఆహార పదార్థము కొరత నుండి బయటపడటకు యజ్ఞమును ఈ యుగానికి సంకీర్తన యజ్ఞము చేయవలసి ఉన్నది. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన తలాఖయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జీవుల దేహములు వర్షం వలన ఉత్పన్నమైన ధాన్యంపై ఆధారపడి బతుకును, వర్షములు యజ్ఞములచే కలుగును, విహిత కర్మల నుండి యజ్ఞములు ఉద్భవించుచున్నవి. ఇక్కడ మనుగడ యొక్క వలయం, లైఫ్ సైకిల్, ఏ రకంగా ఈ సంసారం నడుస్తుంది, ఈ సంసారంలో ఇక్కట్లు కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయంటే భగవంతుడు ఏర్పరిచినటువంటి మనం ఆ చక్రాన్ని మనం పూర్తి చేయటం లేదు. భగవద్గీత నిజానికి చక్రం అనే శబ్దం వస్తుంది. ఏం ప్రవర్తితం చక్రం నానువర్తే దేహయ అగాయురింద్రియో రామ మోగా పార్దాస జీవతి యశ్యాత్మారిత్రేవశ్యాద్ ఆత్మతృప్త్య మానవ ఆత్మన్యవత సంతుష్ట తస్య కార్యాన విద్యతే. భగవద్గీత 3వ అధ్యాయంలో భగవంతుడు చెబుతున్నాడు. అంత భగవంతుడు జరిగింది 3వ అధ్యాయం. భగవంతుడు ఆయన ఈ సృష్టిని ఏర్పాటు చేసినాడు అంటే ఇక్కడ జీవులు వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఎందుకు భగవంతుడు ఇక్కడ మనల్ని పెట్టాడు, జీవులు వాళ్ళ అవసరాలు భగవంతుడి లోకంలో కూడా పుష్కలంగా తీరుతున్నాయి, కానీ మనల్ని ఇక్కడ పెట్టి భగవంతుడు మన అవసరాలని తీర్చడం, ఇక్కడ ఉండే పరిస్థితుల నుంచి మనం నేర్చుకొని నేను పరోక్షంగా దేవుడితో ఉండడం ఎందుకు, ఇక్కడ మనం పరోక్షంగా దేవుడు మనతో డైరెక్ట్గా సంబంధం ఏమి పెట్టుకోవాలి, మనల్ని దేవుడు ఇండైరెక్ట్గా పోషిస్తున్నాడు. భగవంతుడు ఏర్పాట్లు చేశాడు, ఆయన మనకు కనిపించడు, కానీ భగవంతుడి లోకంలో డైరెక్ట్గా భగవంతుడు కనిపిస్తాడు. అది ఇక్కడ సమస్యలు ఉన్నాయి, అక్కడ సమస్యలు లేవు, కానీ రెండు చూసుకుంటుంది దేవుడే. ఇక్కడ పరోక్షంగా దేవుడు కనిపించకుండా సమస్యల్ని పెట్టి ఏ మనిషి కూడా సమస్యలు లేకుండా ఉండే అవకాశం లేదు. ఈ సంసారంలో ప్రతి మనిషి కూడా మనం చేస్తున్నంతే అండి, మన బతుకంతా కూడా ఎట్లా, ఈరోజు ఆకలి బాధ తీర్చుకోవడం ఎట్లా, యాక్సిడెంట్ లేకుండా బతకడం ఎట్లా, రోగాలు రాకుండా కాపాడుకోవడం ఎట్లా, ముసల్తనంలో నన్ను ఎవడు చూసుకుంటాడు, చనిపోతే కుక్కలు పిల్లులు జన్మలు నరకాలు కాకుండా ఇంతకంటే మంచి జన్మ పొందడం ఎట్లా, అంతా కూడా ట్రబుల్ షూటింగ్. కాబట్టి ఇక్కడ ట్రబుల్స్తో పాటు ఇక్కడ ట్రబుల్స్తో పాటు బతుకుతున్నాము భగవంతుడి లోకంలో. దానికి వైకుంఠం అంటారు. వైకుంఠం అంటే నో ట్రబుల్స్, కుంఠం అంటే కుంఠిత జీవితం, ట్రబుల్సమ్ లైఫ్, వైకుంఠ జీవితం, అది బ్లిస్ఫుల్ లైఫ్, నో ప్రాబ్లమాటిక్ లైఫ్. అంటే ఈ శ్లోకంలో భగవంతుడు మనల్ని బలవంతం చేస్తున్నాడు. మామూలుగా మనం కర్ర తీసుకుని నిలబడి బలవంతం చేయొచ్చు, లేదా మనం ఇండైరెక్ట్గా, ఉదాహరణకి మనం ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే, మనం ట్యాక్సులు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సప్లై కట్ చేస్తారు, లైన్ కట్ చేస్తారు, టెలిఫోన్ లైన్ కట్ చేస్తారు. ఈ టెలిఫోన్ పనిచేయదు, మీరు 2 నెలల నుంచి బిల్లులు కట్టడం లేదు. అట్లాగే మనకి ఎలక్ట్రిసిటీ సప్లై వాడు వచ్చి సప్లై కట్ చేసి వెళ్ళిపోతారు, తీసి బిల్లులు కట్టిన తర్వాత. లేదా కట్టని బిల్లులకి వాళ్ళు మనం జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టచ్చు, మన ఆస్తులు జప్తి చేయొచ్చు, మన జైల్లో పెట్టి. ఇక్కడ భగవంతుడు ముందర ఏం చేస్తాడు, ట్రబుల్స్ మనం పాడు పనులు చేస్తుంటే భగవంతుడు మనకి ఆయన మనకి ఇది కట్ చేసి అది కట్ చేసి మనకి తెలియజేయడం. అంతకంటే కూడా మనం మితి పెడుతుంటే తర్వాత భగవంతుడు మనల్ని డైరెక్ట్గానే మనల్ని ఈ కుక్కలు పిల్లలు జన్మలు మనకి నరకలోకాలు, ముఖ్యంగా భక్తులు జాగ్రత్తగా ఉండాల్సింది. భక్తులు అంటే మర్యాదలు తెలిసినటువంటి వాళ్ళు, భక్తులు అంటే భగవంతుడి నియమాలు తెలుసుకున్నటువంటి వాడు, భక్తులు అంటే తోక ఆడించినటువంటి వాడు. మనంతా కూడా భగవంతుడి యొక్క దాసులు, మనం గర్వం లేకుండా ఇతరులను గౌరవిస్తూ మనం చేయగలిగింది చేసి మనం పుట్టిందే పనిచేయడం కోసం. అంటారు కదా గొర్రె, గొర్రె ఎక్కడున్నా కూడా దాన్ని బొచ్చు గొరుగుతూ ఉంటాను. గొర్రెలు ఇక్కడ ఇక్కడ ఉంటే జనాలంతా నన్ను గొరిగి గొరిగి ఇబ్బంది పెడుతున్నారు. ఐదు కోట్లు బాంబేలో కూడా వాడు పెరిగింది, బాగా బొచ్చు పెరిగింది. ఊలు అక్కడ కూడా మీరు వాడు ఆడబోతున్నారు కట్ చేస్తారు. గొర్రె గొర్రె పుట్టింది దానికోసం, ఎవరికి పోయినా కూడా దాని చేత అదే పని. అట్లాగే ఒక దున్నపోతు ఒకరింట్లో పనిచేసి ఇంట్లో అంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, నేను వదిలేసుకుంటాను. అది బజార్లు ఎక్కడ తిరుగుతుంది, ఇంకోటి ఆడ పట్టుకున్నాడు దాన్ని. ఇది ఆమెకోతు పని లేకుండా తిరుగుతుంది, నేను దాని చేసి పని చేయొచ్చు అది కొట్టింది. ఎందుకంటే కనీసం యజమానిది నా దున్నపోతుంది, మీరు ఎవడు దున్నపోతు తెలియదు, మేము పని చేయలేదు. కాబట్టి మనంతా కూడా సేవకులం, సేవ తప్పించుకోలేము. కొంతసారి మనం పుట్టిందే సేవ చేయడం కోసం, కానీ ఎలా సేవ చేస్తున్నాం, ఎవరికి సేవ చేస్తున్నాం. కాబట్టి భక్తులు అంటే వాళ్ళు కొద్దిగా తెలుసుకున్నారు, అంటే మనం స్వతంత్రంగా బతకడానికి ప్రయత్నం చేసి జీవితాన్ని అంతా కూడా గందరగోళం చేసుకున్నాం, దిక్కులేని వాళ్ళకి భగవంతుని వదిలిపెట్టొచ్చి స్వతంత్రం పేరు మీద మనం తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వచ్చి దిక్కు లేని వాళ్ళే, అనాథలై మనం అడుక్కుంటాం, వెట్టి చాకరి చేసుకుంటాం. కానీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే వాళ్ళకుండే ఆస్తులు మనవి, వాళ్ళ మనకంటే కూడా వాళ్ళు మనం సుఖపెట్టడానికి మన కోసం వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు. కాబట్టి మనం దేవుడి దగ్గర ఉన్నట్టయితే దేవుడు మన కోసం ప్లాన్లు వేస్తూ ఉంటాడు, దేవుడి దగ్గర ఉన్నట్టయితే మన అవసరాలను దేవుడు చూసుకుంటారు. కానీ మనం స్వతంత్రం పేరు మీద నా ఇష్టం వచ్చిన నేను బతకాల, దేవుడు చెప్పినట్టు ఎందుకు బతకాల, దాన్ని తోకాడించడం అంటాను. అంటే భగవంతుని పఠించుకోకుండా ఇష్టం పెట్టేయకుండా. కాబట్టి భక్తులైన తర్వాత ప్రభుపాద అనేవాడు వాళ్ళు నల్లగొడ్డలు వేసుకుని తిరుగుతుంటే దాని మీద ఏమైనా మురికి పడితే కనపడదు కదా, కానీ తెల్లగొడ్డలు వేసుకెళ్తుంటే ఏమన్నా చిన్న ఒక సిరా చుక్క వేసినాడంటే తెల్లగొడ్డ మీద టక్కని కనపడుతుంది. అక్కడికి పోయినా కూడా తెల్లగొడ్డ మీద మచ్చలు, మురిగిగొడ్డల మీద కొద్దిగా మురికి పడితే మనకేం తెలియదు. కాబట్టి భక్తులు అంటే వాళ్ళు కృష్ణుడి నియమాలు, తర్వాత కృష్ణుడి ఆరాధనలు, కాబట్టి వాళ్ళ మాట తీరులో కానీ వాళ్ళ వ్యవహారంలో కానీ రాగానే అందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంది భగవంతుడి మందిరంలో భక్తుల్లాగా పెరుగుతా, ఏంది ఈయన ఎటు చేస్తున్నాడు, ఈయన ఎటు చేస్తుంది, మందిరం ఉండేది బయట నుంచి వచ్చేవాళ్ళని భక్తులు చేయడం కోసం, మందిరం ఉండేది మనం సరి చేసుకోవడం కోసం. దానివల్ల అంతే కదా, ఏమన్నా అమాయకులు అయితే భగవంతుడు క్షమిస్తాడు. మనం తెలిసి మనం దుర్మార్గాలు ఒడిగట్టినట్టయితే భగవంతుడు మనల్ని, అందుకే మనం పదాపరాధాల గురించి మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. పదాపరాధాలు రాకుండా ఏడో అపరాధం భగవన్నామ ప్రతాపంతో పాప పనులు చేయడం. మనం భజన చేస్తున్నాం ప్రతి అంటే మనకు పడదు నాలుగు తిట్టి చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ రామ అట్లా ఎన్నాళ్ళు జపం చేస్తున్నాడు. అనగా ఈరోజు నేను రథయాత్ర ప్రభుపాద ప్రవచనాన్ని అనువాదం చేస్తున్నాను. అందులో దానిలో ఏంటో రథయాత్రలో వాయుపురాణంలో పద్మపురాణంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఎవరైతే జగన్నాథుడి విశాలమైనటువంటి కళ్ళు, విప్పారిన కళ్ళతో ఉన్నటువంటి జగన్నాథుడి దర్శనాన్ని ఎవరైతే పొందుతారో అది దుర్లభమైనటువంటి దర్శనం, మనకి ప్రతిరోజు కలుగుతుంది ఇక్కడ మన భాగ్యం. ఈ దర్శనానికి జనాలు తంటాలు పడి జగన్నాథపురికి పోయి అక్కడ గుంపుల్లో పడి దర్శనం చేసుకుని మనకు రోజు ఫ్రీగా జగన్నాథ దర్శనం, జగన్నాథ దృష్టి మన మీద పడుతుంది. అంటే ఆ పురాణంలో ఉంది, ఎవరైతే జగన్నాథ వారి దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్ళు అన్ని పాపాల నుంచి ముక్తి పొంది వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారు. అదే రకంగా ఎవరైతే రథం మీద ఆరుడైనటువంటి జగన్నాథుని ఎవరైతే దర్శించుకుంటారో, మామూలుగా రథయాత్రలు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ వైకుంఠంలో జరుగుతుంది, ఇక్కడెక్కడ ఏదో కొంతమంది భక్తులు ప్రజలకి అవకాశం కలిగించడం కోసం బ్రహ్మోత్సవాలు రథాలు జరుగుతుంటారు, అన్ని ఊళ్ళలో జరుగుతున్నాయండి, ప్రతి నెలలో జరుగుతున్నాయండి. ఎక్కడైతే కొద్దిగా అటువంటి మందిరాలు ఉన్నాయో తిరుపతి ఇట్లా అటువంటి చోట్ల వెనకాల ఏర్పాటు వల్ల జరుగుతున్నాయి, జనాలు తరిస్తున్నారు తర్వాత తరించడం లేదు, కానీ కనీసం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకు తరించట్లేదు చెప్పబోతున్నాం మనం. కాబట్టి ఎవరైతే రథారూఢ అయినటువంటి జగన్నాథుడిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు వైకుంఠంలో ప్రవేశించినట్టు లెక్క. ఎందుకంటే వైకుంఠంలో ప్రతిరోజు జరుగుతుంటాయి, వైకుంఠంలో ప్రతిరోజు భక్తులంతా కలిసి భగవంతుడికి కీర్తనలు చేస్తూ భగవంతుడికి అంటే భక్తుల పని భగవంతుడు తిప్పడంతో భగవంతుడు సేవలు చేస్తుంటారు. కాబట్టి ఎవరైతే రథం మీద ఉన్నటువంటి జగన్నాథుని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు, వాళ్ళు కల్మషాల నుంచి బయటపడి. అదే రకంగా ఎవరైతే జగన్నాథ రథం రాగానే లేచి నిలబడి వాళ్ళు రెండు చేతులు జోడించి దండం పెట్టుకుని ప్రణామాలు చేసి రథంతో పాటు రథాన్ని లాగుతో నోటితో జై జగన్నాథ్ అంటూ పోతూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఈ భౌతిక జగత్తు నుంచి వాళ్ళు ముక్తిని పొందినట్టు లెక్క. అంటే ముక్తిని పొందిన వాళ్ళే ఇటువంటి కార్యాలను చేస్తారు, ఇటువంటి కార్యాల్లో పాల్గొనేటువంటి అవసరాన్ని పొందుతారు. అంటే ప్రభుపాద రాసిన తర్వాత అంటాడు. కానీ మనం జగన్నాథ్ దర్శనం చేస్తున్నాం, నాకు మోక్షం తప్పదు, నాకు తప్పకుండా మోక్షం కలుగుతుంది, నేను ఇంకేం పాడు పని చేసినా పర్వాలేదు, నేను జగన్నాథ దర్శనం అయింది, శాస్త్రాల్లో మీ జగన్నాథ దర్శనం కలిగి ముక్తి కలుగుతున్నాయి, బస్ ఐఎమ్ గ్యారంటీడ్ లిబరేషన్. కానీ నేను ఏం చేసినా కూడా పర్వాలేదు, దీన్ని నారకీయ మెంటాలిటీ అంటారు, నరకానికి పోయేవాళ్ళకు ఉండేటువంటి మెంటాలిటీ. ముఖ్యంగా భగవంతుడు భక్తుల్ని దండిస్తూ ఉంటాడు, ఎంతమంది పాడు పనులు చేస్తూ ఉంటారు, భగవంతుడు పడించుకోరు, వాళ్ళని ఎమరాజ్ చూసుకుంటూ ఉంటాడు. భక్తి చేయనటువంటి వాళ్ళు చేసేటువంటి పాడు పనులని వాళ్ళు ఎమరాజ్ కోట్లు, కానీ భక్తులు చేసేటువంటి పాడు పనులకి భగవంతుడు డైరెక్ట్గా దండిస్తూ ఉంటాడు. ఎందుకంటే భక్తి చేసేవాళ్ళు భగవంతుడి అధీనంలో ఉంటారు కాబట్టి భక్తులు వాళ్ళు హరే కృష్ణ అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా, నేను ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ నా వాళ్ళు ఇంకోళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఈ సంసారం మనం వచ్చిందే ఇబ్బందులు పడ్డానికి, ఇబ్బందులను జాగ్రత్త తప్పించుకుంటాం కాబట్టి నేను ఇబ్బందులు పడితే పర్వాలేదు కానీ మనస వాచ కర్మణ, నా మనస్సు ద్వారా అంటే లోపల కూడా మనం సర్వేజన సుఖినో భవంతు, మన ఆలోచనలు కూడా ఎప్పుడు మామూలుగా మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఇతరులకు అహితాన్ని కోరుకోరు, మనకి సుఖం దొరకకపోయినా మన ఇతరులు కష్టపడాలి, ఇతరులకి బాధలు కలగాలి అంత ఎవరైతే ఇంత చెడు మనస్సును కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు ఇతరులకి కీడుది, వాడికి కాలిపోతే బాగుంటుంది, వాడికి కనుకపోతే బాగుంటుంది, దానికన్నా మనకు వచ్చేదండి, మనకేదో కోరుకోవచ్చు అంటే ఈర్ష ఎన్వి. ఎంత భక్తుల్లో కనీసం భక్తులు అంటే మాత్రం తెలుసుకుని నా జీవితాన్ని ఇతరులకు సహాయం చేయడానికి నేను బలి చేసుకోవాలా, ఈ సంసారం మనకి జన్మించింది ఇతరులకు సేవ చేయడం కోసమే, అంటే ఈ రోజులు ఎవరికోసం ఆగవు, చూస్తే చూస్తుండగానే అనుకుంటున్నాను 56 వచ్చేసినాయి, 56 అయిపోయినాడు సుమంగళ్ చనిపోయినాడు, 54 ఏళ్ళు అప్పుడు చనిపోయినాడు, దేవుడు దేవుళ్ళ ఇంకా మేము బతికి ఉన్నాం. చనిపోయే లోపల మనం చేసినటువంటి పాడు పనులన్నిటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రభుపాద ఆయనని ఇప్పుడు పొరపాటున తన మాటల్లో కానీ తన ఆలోచనలో కానీ అయినా కూడా ప్రభుపాద ఆయన మరణకాలంలో బృందావనంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్కరిని పిలిచి నా ద్వారా నేను గురువు అయి ఉండి మిమ్మల్ని సరి చేయడానికి ఎప్పుడైనా నేను తిట్టి ఉండొచ్చు కొట్టి ఉండొచ్చు, దానివల్ల మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని తిట్టడానికి కొట్టడానికి శిక్షణ చేసుకోలేదు, కానీ మీరు అజ్ఞానంగా ఉండి మూర్ఖులుగా ఉండి అమాయకులుగా ఉండి నేర్చుకోకపోతే ఇంగ్లీష్ సాధ్యం, స్పేర్ ది రాడ్ స్పాయిల్ ది చైల్డ్. ఒక తల్లిదండ్రులు కానీ గురువు కానీ వాళ్ళు మెత్తగా ఉన్నట్లయితే ఈ శిష్యులంతా కూడా చెడిపోతారంట, తల్లిదండ్రులు గమ్మున్నట్లయితే పిల్లకాయలు నెత్తికెత్తుకొచ్చుంటారు, ఎప్పటికప్పుడు వాడిని సరి చేస్తాడా నేర్పిస్తాడా, అంటే గురువు కూడా నాకెందుకు వచ్చింది గమ్మునంటే ఇంకా వాళ్ళు ఎట్లా చెడిపోతారు, గురువు తలకు కూడా చుట్టుకుంటుంది ఏం భయ శిష్యుడు చేసి నిలబెట్టి మనల్ని అడుగుతారు, మందిని ఎట్లయింది అట్లయింది అడుగుతారు కదా,
మందిరం జరిగితే చర్చ కదా ఎంత కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సంసారంలో మనం స్వతంత్రంగా ఉన్నట్టయితే మనం చెడిపోతాం. మనం ఒకళ్ళ నిర్దేశంలో ఉన్నట్లయితే అందుకే మనం చూస్తూ ఉంటాం. మనం శిష్యులు అవడానికి వచ్చినప్పుడు ఇంక మన పని మనకి స్వతంత్రం లేదు, ప్రయత్నం చేయాలా చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటే మళ్ళీ మనం బాగుపడతాము, మనం ఎదుగుతాము. ఈ రకంగా ఏ పనికైతే మనం మందిరంలో చేరాము మనం ఆ పనిని చేసుకోగలుగుతాం. భక్తులైనటువంటి వాళ్ళు కేవలం ఏదో తిలకాలు పెట్టుకుని మాలలు తీసుకుని తిరగడం కాదు, అందరూ గమనిస్తూ ఉంటారు మన మాట తీరేంది, మన వ్యవహారం ఏంటి అని కూడా. భక్తులు అంతర్ముఖులై ఉంటారు, ఆత్మస్వాదకులై ఉంటారు. భక్తులు అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎప్పటికప్పుడు ఇతరులు పొరపాటు చూడటం నా పని కాదు, నేనేదో నా అజ్ఞానం వల్ల నా చెడు ఆలోచనలు నేను వచ్చి ఇక్కడ బాధలు పడుతున్నాను, నా పని నన్ను నేను సరి చేసుకోవడం, మిగతా వాళ్ళ కోసం నేను టైం పాడు చేసుకుంటే లాభమే ఉంది. ఈ రకంగా ఇతరుల యొక్క పొరపాట్లు లైట్గా తీసుకోవడం, తన పొరపాట్లని మనం బాగుపడడానికి లేకపోతే మనం ఇక్కడే బతుకుతూ ఉన్నాం. అంటే ఇక్కడ కృష్ణుడు చదువుతున్నాడు ఆయన ఈరోజు శ్లోకంలో. భగవంతుడు ఒక చక్రాన్ని ఏర్పాటు చేశాడు. ఎన్ని భగవంతుడు మనం సృష్టించిన తర్వాత ఆయన వేదాలు ఇచ్చాడు, దేవతలను పెట్టాడు, తర్వాత ఆయన మీరు సుఖంగా బతకాలంటే వేదాలు చదవండి, మీరు దేవతలను పూజించండి, భగవంతుడు భగవద్గీత కూడా ఇచ్చినాడు. అంటే అప్పుడు మనం వేదాలు చదవక్కర్లేదు, డైరెక్ట్ వేదాలు ఇచ్చాడు, దేవతలను ఇచ్చాడు, వేదాలు చదివి దేవతలను పూజించి మనం ఇక్కడ సుఖ సమృద్ధితో బతకచ్చు. ఆయన ఎన్ని జన్మలు బతకాల, మనకి సుఖ సమృద్ధి ఉన్నా కూడా ఇక్కడ చావాలా పుట్టాలా, చావాలా పుట్టాలా, అప్పుడు మనకి మెల్లిగా లైట్ వెలుగుతుంది. ఇక్కడ బాగానే ఉంది, తింటున్నాను చూస్తున్నాను తింటున్నాను చూస్తున్నాం, ఇంతేనా ఇక్కడ నుంచి అని బయటపడచ్చా, మనకి ఎన్ని కోట్లు ఉన్నా కూడా ప్రతి మనిషి కూడా ముసలితనం రోగము చాలు, ఈ డబ్బు డమ్మిడి కొరగాదు, ఇది ఇది ముసలితనం రోగము చాలు నుంచి మనం కాపాడలేదు. కాబట్టి మనం ఆలోచించాలా ఈ సంసారంలో ఏ ఉద్దేశాన్ని పెట్టుకుని బతకాలా, ఏ ఉద్దేశాన్ని పెట్టుకుని నేను బతకాలా. వెళ్ళిగా అప్పుడు వేదాల నుంచి దేవతల నుంచి బయటపడి ఆత్మజ్ఞానాన్ని పొంది నాకు కృష్ణుడితో సంబంధం ఉన్నది. మనం అప్పుడు ఏం చేస్తాం, వేదాలు చదవడం ఆఫ్ చేస్తాం. భక్తులు వేదాలు ఏమేమి చదవరు, ఇంట్రెస్ట్ లేక, ఎందుకంటే దాన్ని దాటేశారు వాళ్ళు. భగవద్గీత 2వ అధ్యాయం అంటాడు కదా కృష్ణుడు, భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు అట్లాగే 6వ అధ్యాయంలో కూడా ఎవరైతే పూర్వజన్మల యోగులో అటువంటి వాళ్ళు పూర్వాభ్యాసైన తేనేవ హేత వ్యవస్థ శబ్ద బ్రహ్మాది వర్తతే, వాళ్ళు ఈ వ్రతాలు నోములు పండగలు ఈ దేవతలు ఆ దేవతలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కృష్ణ భక్తులు దాటిపోయినారు, వాళ్ళు వచ్చింది ఆత్మ
ఈ శరీరంలో చేరుకుంది, దీన్ని ఎట్లా నేను ముక్తుని చేయాలా, వాళ్ళకి శివరాత్రి నవరాత్రి దేని చేయాలి అని వాళ్ళకి ఎంతవరకు ఒకటే పని. ఈ ఆత్మని ఈ శరీర బంధం నుంచి నేను ముక్తి చేయడానికి ఏం చేయాలా. కాబట్టి వాళ్ళు అట్లాగే శృతి విప్రతి పన్నాతే యథాస్థాస్య నిశల సమాధావచల బుద్ధి యోగ బుద్ధి యోగ మమాక్ష భగవద్గీత రెండో అధ్యాయంలో కృష్ణుడు ఆయన చూస్తున్నాడు, ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్ళు ఈ వేదాల్లో ఉండేటువంటి ఈ సోమరసాలని ఈ అశ్వమేధ యజ్ఞాలని నాట్ ఇంట్రెస్టెడ్. అది ఎంతవరకు నా ఆత్మని మేలుకొల్పేటువంటి పని ఏంటి, అది కృష్ణ చైతన్యం. మాట్లాడాలంటే కృష్ణ గురించి మాట్లాడాలా, పాడాలంటే కృష్ణుడి గురించి పాడాలా, నేను పనిచేయాలంటే కృష్ణుడి కోసం పనిచేయాలా, ఎవరికైనా దగ్గర కావాలంటే వాళ్ళ కృష్ణ భక్తిని చూసి దగ్గర కావాలా, ఈ రకంగా ప్రతిదీ కూడా కృష్ణ సెంటర్డ్ లైఫ్. అప్పుడు మనం వైకుంఠంలో బతుకుతున్నాడు, వైకుంఠంలో ఉండేటువంటి జంతువులు, చెట్లు, నీరు, పండ్లు వాళ్ళందరూ కూడా వైకుంఠంలో కూడా అందరి లక్ష్యం ఒకటే, కృష్ణుని ఎలా సంతోషపెట్టాలా. కాబట్టి ఎవరైతే వైకుంఠ కాన్షియస్నెస్ ఎవరైతే వైకుంఠపు ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళు ఎంతవరకు ఏం ఆలోచిస్తుంటారో, కృష్ణ భక్తులకు ఎట్లా సహాయం చేయాలా, కృష్ణ భక్తులకు ఎట్లా మనం స్నేహం చేయాలా, మనం కృష్ణుడికి ఎట్లా సేవలు చేయాలా, మన ఇతరులను కృష్ణ భక్తులు ఎట్లా చేయాలా, వాళ్ళ గురించి ఆలోచించుకో ఎంతవరకు కృష్ణుడు సంబంధం. ఇంకా వాళ్ళు తెలుసు మనం కృష్ణుడి కోసం పనిచేసినట్లయితే దానిలో మన ఆనందం అనేది దానిలో నిక్షిప్తమై ఉంటుంది. పొట్టకు తిండి పెట్టినప్పుడు వేరుగా మన చేతుల కోసం, మన కాళ్ళ కోసం, మనకి నా చేతులు బలంగా ఉండడానికి, నా కాళ్ళు బలంగా ఉండడానికి, నా కళ్ళు చూపు బాగుండడానికి వేరువేరుగా ఆలోచించక్కర్ల. పౌష్టికమైన ఆహారం పొట్టకు పెడుతుంటే శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాగే భాగవతంలో యథా తర్వాత మూల నిషేవనేవా, చెట్టు మొదల్లో నీళ్లు పోస్తుంటే ఏ రకంగా వేరుగా ఆలోచించక్కర్ల, చెట్టు మొదల్లో ఎరువేయడం, చెట్టు మొదల్లో నీళ్లు పోయడం, చెట్టు మొదలు మనం తగు పాదు చేయడం, వేరలను చూసుకుంటూ ఉంటే చెట్టు అంతా కూడా దానంత కదే. చెట్టు బాగాలేకపోతే మనం ఏం చేస్తాం, పాదు తవ్వి మట్టి తవ్వి ఎరువు వేసి నీళ్లు పోసి ఏం చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనం కృష్ణుణ్ణి మనం చూసుకుంటూ ఉంటే చాలు, మన జీవితం అంతా కూడా దానంత కదే, మన జీవితం అంతా కూడా రాణింపుకి వస్తుంది, మన జీవితం అంతా కూడా బాగుపడుతుంది. కృష్ణుని వదిలిపెట్టడం వల్ల మనం చెడిపోయినాం, మళ్ళీ కృష్ణుడితో ఉన్నట్లయితే మనం బాగుపడతాం. కృష్ణుడు అక్కర్లేదు కానీ నేను బాగుపడాలా వీలవుతుందే, కృష్ణుడు నాకు అక్కర్లేదు, నేను ఈ భజనలు ఈ తెల్లార్జాము లేవడాలు ఈ ప్రతి కానీ నేను మంచి మనిషిగా ఉండాలా వీలు కాదు, అట్లంత వీలు కాదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఒక చక్రాన్ని పెట్టాడు ఆయన. ఈరోజు ఆ చక్రం గురించి చెబుతున్నాడు కొద్దిగా. ఇంత చక్రం సంసారంలో ఉన్న ప్రతి వాడికి తిండి కావాలి, దేవుడు కావాల తర్వాత ఇచ్చినాడు, ముందు తిండి కావాలి. ఆ తిండి తిన్న తర్వాత కడుపున తిండి తిన్న తర్వాత మనం పండు అంటే తెలుగులో సమయండి మేత మేసిన తర్వాత కూతలు వస్తూ ఉంటాయండి, తిన్న తర్వాత ఇంకేమండి కడుపు మండుతా అంటే నీరసంగా పడి. ప్రతి మనిషి ఈ సంసారం మొట్టమొదటి నిద్ర లేవగానే తిండి ఏర్పాటు, తిండి ఏర్పాటు సరిగ్గా ఉందా లేదా,
ఆ తర్వాత మనం మందిరం పాడు చేయడం తర్వాత విషయం కృష్ణుడు ధర్మించి కృష్ణుడు తెలుసు మనం ఇక్కడ టెన్షన్ లైఫ్లో బతుకుతున్నామని భగవంతుడికి తెలుసు. భగవంతుడు తెలుసు మన ఇక్కడ ట్రబుల్సమ్ లైఫ్ సమస్యలతో కూడిన సంసారంలో బతుకుతున్నాం, ఆందోళనతో కూడినటువంటి మనం సంసారంలో బతుకుతున్నాం. భగవంతుడు దీన్ని సమాధానం చేయడానికి ఆయన చక్రాన్ని పెట్టాడు. ఆయన నీకు తిండి కావాలా, గొడ్డు చాకరీ చేస్తే తిండి దొరుకుతుందా, అన్యాయాలు మోసాలు చేస్తే బాగా సంపాదించుకోవచ్చా, కొంతమంది ఆలోచన నేను కష్టపడి పనిచేస్తే నేను సమృద్ధిగా నేను వృద్ధిలోకి రాగలను, లేదా బాగా అన్యాయాలు మోసాలు చేస్తే షార్ట్ కట్ సులభంగా నేను సంపాదించగలను. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పేది మనకి తిండి సమృద్ధిగా దొరకాలంటే వర్షాలు కురవాలి, వర్షాలు కురవాలంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలంటే ప్రతి మనిషి దేవుడు చెప్పినటువంటి బాధ్యతలు అనుసారం బతకాలి. అది తప్పించుకోవడానికి ఇలా ఏమన్నా సుఖపడాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం మన పనులు చేయాలి. ఇష్టం వచ్చినట్టు పని చేసి సుఖపడాలని తిరిగారు చక్రం. దేవుడు చెప్పినట్టు పనులు చేయి, అప్పుడు వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చాయంటే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండాయంటే మెంటిగా తినచ్చు, పుష్టిగా తినచ్చు, దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు, ఏమి కూడా చేసుకోవచ్చు. కాబట్టి మన గవర్నమెంట్ పాలసీ ఏంది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏంది, ఇదంతా మనకి నేర్పిస్తున్నాడు. దేవుడు లేకుండా ఎట్లా మనం సుఖ సమృద్ధులు స్థాపించాలి, దేవుడు లేకుండా దేవుడు ఆదేశాలను పాటించకుండా సినిమా హాళ్ళు పెట్టి బ్రోతల హోటల్ పెట్టి క్లబ్బులు పెట్టి మనం బుచ్చర్ షాప్స్ పెట్టి ఆయన కూడా మనం ఎట్లా ఆనందంగా సుఖంగా బతకాలి వీలు కాదు. కాబట్టి జనాలకి చెప్పాలి అని గట్టిగా వాళ్ళకి ఈ ప్రపంచం దానంతట అది నడవటం లేదు, దానంతట అది ఏది నడవదు. ఏదైనా నడుస్తారు నేను దానంతా దొరికింది నడిచే అవకాశం మనం అనుకుంటాం. మనం నడవడం వల్ల ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో పనులు అవడం వల్ల ప్రపంచంలో రకరకాల బిల్డింగ్లని అదని మనంతా కూడా మనం నడవటం లోపల పరమాత్మ ఆయన మనకి ఊపిరి పోస్తున్నాడు, ఆయన మనకి శక్తిని ఇస్తున్నాడు. ఆయన కట్ చేసినట్టు ఊపిరి పోతుంది, శక్తి పోతుంది, శక్తి పోతున్న తర్వాత ఊపిరి పోతుంది. భగవంతుడు స్వప్న చేస్తుంటే మనం మూర్ఖులం అయ్యండి, మనం నేను అనుకుంటే తిరుగుతున్నాడు. భగవంతుడు కట్ చేసినట్టే తెలుస్తుంది నేను అంటే నాకు గమన చేతులు కట్టి కూర్చోవాలి. కాబట్టి ప్రపంచంలో అందరికీ తిండి సమస్య ఉంది. అది తిండి సమస్య, తిండి తక్కువే కాదు, మనం భక్తి లేక స్వార్థపరులేండి. ఇప్పుడు కూడా అంటారు, ఇప్పుడు కూడా ఈ భూమి మీద మనుషులకు కావాల్సిన తిండి కంటే 10 రెట్లు తిండి ఈ భూమి మీద ఇప్పుడు కూడా. ఇంత ఘోర కలికాలంలో ఎక్కడైతే జనాలు మాంసాహారం తింటున్నారో, సారాయి తాగుతున్నారో, సిగరెట్లు తాగుతున్నారో, ఎవరైతే అబద్ధాలు చదువుతున్నారో, ఎవరైతే ఈర్ష ద్వేషాలు కలుగుతున్నారో, ఇట్లా కింద అంటే 95% అంతా చెడిపోయారు. ఆయన కూడా భగవంతుడి భోజనం ఉండేటువంటి ప్రజలకి 10 రెట్లు ఎక్కువ. మన గాజులు 10 కేజీలు అయితే భగవంతుడి బస్తా 100 కేజీ. అటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. ఆయన కూడా జనాలు అది ఇది అంటారు, గోడౌన్లు వెళ్ళి గవర్నమెంట్ ఎఫ్సీఏలు పనిచేసే వాళ్ళు మరి అందరూ ఎట్లా పాడైపోతున్నాయి, మనంత నాస్తికులు క్రూరుడు అవడం వల్ల జనాలకు పంచిపెట్టకుండా, పంచిపెడితే మన దగ్గరికి ఎవరు వస్తారు, పంచిపెట్టే పండుగడ్డ ఉంటాయి తినడానికి, ఇబ్బందిగా పనిచేయడానికి, కాబట్టి వాడికి తిండి లేకుండా చేసుకోవాలి. నా దగ్గర వచ్చి పనిచేయాలి పాలసీ, వాడికి తిండి లేకుండా అంటే నా దగ్గర వచ్చి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మన దగ్గర ఎక్కువైనా కూడా వాళ్ళు పెట్టకూడదు. అప్పుడు వాళ్ళని అదే పని చేస్తే నేను వాళ్ళ మీద పెత్తనం చేయొచ్చు. ఇట్లంతా ఇవన్నీ కూడా తప్పుడు అంటే రాక్షస సిద్ధాంతాలు. ఎకనామిక్స్ అంటే రాక్షస సిద్ధాంతాలు కదా, మన పొలిటికల్ సైన్స్ అంటే రాక్షస సిద్ధాంతాలు. దేవుడు లేకుండా ఎట్లా ఇవన్నీ కూడా, ఇదంతా కూడా మనం కరెక్ట్ చేయాలి. మనకు కావాల్సిందంటే గాడ్ కాన్షియస్ సివిలైజేషన్. మన పొలిటికల్ సైన్స్, గాడ్ కాన్షియస్ పొలిటికల్ సైన్స్, గాడ్ కాన్షియస్ ఎకనామిక్స్, ప్రతిది కూడా గాడ్ గాడ్ దగ్గర పెట్టాలి. అంతే కదా, గాడ్ కట్ చేస్తామంటే అంత కూడా గందరగోళం. ముందు గాడ్ పెట్టాలంటే భగవద్గీతది రాజకీయాలు ఎట్లా ఉండాలా, భగవద్గీతది మన ఆర్థిక పరిస్థితి మనం ఎట్లా బాగు చేసుకోవాలా, అన్నీ ఉన్నాయి దాంట్లో. మన రాజకీయ భగవద్గీతలు మన రాజకీయాలు ఎట్లా ఉండాలా, అది కృషి గోరక్ష వాణిజ్యం, మన ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలా కృష్ణుడు చూస్తున్నాడు. అది కృషి గోరక్ష వాణిజ్యం, వీటి మీద ఆధారపడినటువంటి అర్థ వ్యవస్థ అనుకుంటా. కాబట్టి పాయింట్ వచ్చే పరిస్థితి అంతా కూడా టాప్సీ టర్వీ, అప్సైడ్ డౌన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అందరూ కూడా భక్తులు కోరుకుంటున్నారు సుఖ సమృద్ధులు కావాలని చెప్పి, భక్తులు కాని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సుఖ సమృద్ధులు కావాలని చెప్పి, కానీ భక్తులు కానేటువంటి వాళ్ళు గొడ్డు చాకరీలు చేసి ఒళ్ళు హోనం చేసుకుని అన్ని మోసాలు అన్యాయం చేసి అయినా కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోలేకుండా, దానికి విపరీతంగా భక్తులు ఈ అన్యాయాలు మోసాలు వీటన్నిటి నుంచి బయటపడి వాళ్ళంతా వెట్టి చాకరీలు చేసుకోకర్లేకుండానే ఈ ప్రభుపాద ఇస్కాన్ కేంద్రాలని కూడా పెట్టింది ఆయన జనాలు చూడడం కోసం. మందిరాల్లో ఎవరు పనిచేయరు, కానీ మందిరంలో వాళ్ళంతా కూడా సిద్ధంగా తినేట్లా తిరుగుతూ ఉంటారు. నేను చూస్తూ ఉన్నాను మందిరంలో ఉండే వాళ్ళంతా కూడా 24 గంటలు దేవుడి కార్యాల్లో వాళ్ళు తిరుగాడుతూ ఉంటారు. భగవంతుడు వాళ్ళ అవసరాన్ని అనుకునించి ఆయన సప్లై చేస్తాం. అటు ఇది పద్ధతి, మనం మన అవసరాల కోసం తిరిగితే మనకి దొరికేది ఉండదు, కానీ మనం దేవుడి పనుల కోసం తిరుగుతూ ఉంటే దేవుడు కావాలంటే అనుకునించి అంత కూడా సప్లై. కాబట్టి మనం ప్రపంచానికి తెలియజేయాలా, ఇక్కడ మన ఇష్టం వచ్చిన చేస్తే అయ్యేదేం కలిగింది. దేవుడిని గుర్తించక తప్పదు, దేవుడి ఆదేశాన్ని పాటించడం తప్పదు. భక్తులు భగవంతుడి ప్రసన్నత కోసం మనం ప్రయత్నం చేస్తామంటే మన సుఖాన్ని మనం వెతుక్కోకర్లేదు, కావాల్సినంత సుఖం మనకి కలుగుతుంది. ఎందుకంటే భక్తుల్ని భగవంతుడిని ఎప్పుడైతే మనం వాళ్ళని లక్ష్యంగా పెట్టుకుంటామో వెంటనే భగవంతుడు మన వెనకాల నీడలాగా నిలబడి, మనం భగవన్నామం నిరంతరం జపం చేస్తామంటే దాని ఉద్దేశం భగవంతుడు మాకు భక్తులకి, భగవంతుడికి మీకు మీ భక్తులకి ఎలా వెనకాల ఉండి వాళ్ళకి సహాయపడేట్టుగా చేస్తామంటే అన్ని భగవంతుడు అండదండలు మనకు కూడా కలుగుతాయి. ప్రపంచం ప్రస్తుతం భగవంతుని నిర్లక్ష్యం చేసి, భక్తుల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఉగ్రకర్మలు పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటూ ₹100,000,000,000 అంటున్నాడు. 600 కోట్లతో ఈ పని చేస్తాం, 300 కోట్లతో ఈ పని చేస్తాం, 150 కోట్లతో ఈ పని చేస్తాం, మధ్యలో ఒక సునామీ వచ్చి అంత ఎత్తి పారేస్తుంది, 0 బడ్జెట్. ఈ ప్లాన్లన్నీ చేయడానికి మా దగ్గర దమ్మిడి లేదు, కూర్చోండి అడుక్కోండి 7 లాక్కుంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ.